మన భారతీయ యజ్ఞ విధానంలో సంస్కారాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ సంస్కారాలు అనేటటువంటి అవగాహన కేవలం భారతీయ జీవిత విధానంలోనే ఉన్నది, ఇంకెక్కడా లేదు. మనకి 16 సంస్కారాలు ఉంటాయి. గర్భాధాన సంస్కారం దగ్గర నుంచి అంత్యేష్ట సంస్కారం వరకు 16 సంస్కారాలతో పాటు హిమాలయాలలో ఉండేటటువంటి గురువులు ఋషులు 2 కొత్త సంస్కారాలను ప్రవేశపెట్టారు. ఇది వరకు భారతదేశంలో లేవు. ఈనాటి ఉన్నటువంటి దేశకాల పరిస్థితులను గమనించుకుని ఋషులు మనకి అందజేసినటువంటి 2 సంస్కారాలు, మనం ఎక్కడ యజ్ఞం చేసుకుంటున్నా కూడా ఆ సంస్కారాన్ని మనం స్పెషల్గా చేసుకుంటూ ఉంటాం. ఒకటి జన్మదిన సంస్కారము, 2వది వివాహ దిన సంస్కారము. ఈ 2 సంస్కారాలు కొత్తగా హిమాలయాలలో ఉన్నటువంటి ఋషుల ద్వారా ప్రవేశపెట్టబడ్డాయి. ఈ జన్మదిన సంస్కారము కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ జన్మదిన సంస్కారము అనేటటువంటిది మన భారతీయ సంస్కృతిలో చాలా విచిత్రమైనటువంటిది. ఈ జీవాత్మ ఎప్పుడు మానవ శరీరం ధరించిందో అప్పటి నుంచి అనేక జన్మలు ఎత్తుతుంది. ఎంతవరకు ఎత్తుతుంది అంటే ఆ జన్మ పరంపర పూర్తయ్యేంత వరకు. దానికి మనం ఏమని చెప్తామంటే ముక్తి పొందేంత వరకు. అంటే ముక్తి పొందటం అంటే బాధ్యతల నుంచి పారిపోవటం కాదు. పిల్లవాడు యూనివర్సిటీలోనూ విద్యాలయాల్లోనూ ఓటో క్లాసులోనూ జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యాక ప్రతి సంవత్సరం వాడు ఏం చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ పై క్లాసులకు వెళ్తూ ఉంటాడు. 1వ క్లాస్ నుంచి 2వ క్లాస్కి, 2వ క్లాస్ నుంచి 3వ క్లాస్కి, అలా ఎంతవరకు ఎంఎస్సీ వరకు. అంటే ప్రతి సంవత్సరము వాడు మళ్ళీ కొత్తగా విద్యారంభ సంస్కారం చేస్తున్నట్టే. అవునా కాదా? 1వ క్లాస్లో విద్యారంభం చేస్తాడు, పరీక్ష రాస్తాడు, మళ్ళీ 2వ సంవత్సరం 2వ క్లాస్లో విద్యారంభం, 3వ సంవత్సరం 3వ క్లాసులో విద్యారంభం, అలాగే 20 ఏళ్లకి ఎంఎస్సీ క్లాసులో మళ్ళీ విద్యారంభం చేసుకుంటాడు. ఎంఎస్సీ అయిపోతుంది. ఎంఎస్సీ ఏమవుతుంది, అయిపోయాక ఏమవుతుంది వాడికి? ఇంకా ఈ విద్యారంభ సంస్కారం వాడికి అక్కర్లేదు. ఇంకా మళ్ళీ చదవక్కర్లేదుగా. కానీ చదువు పూర్తయ్యాక అసలు జీవితం మొదలవుతుంది. అంతవరకు వాడికి తిండి గురించి, బట్టల గురించి వాడి పెద్ద అవస్థ పడక్కర్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కింద మీద పడి ఎలాగో అలాగా చదివిస్తూ ఉంటారు. వాడికి ఉండవలసింది ఒకటే ఏంటి అంటే చదువుకుంటాను చదువుకుంటాను చదువుకుంటాను. అలాగా ఈ జన్మదిన సంస్కారం యొక్క ప్రాముఖ్యత కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటిసారి మీరు ఎప్పుడు మానవ జన్మ ఎత్తారో అప్పుడు ఏదో ఒక నెలలో పుట్టుంటారు మీరు. పునర్జన్మల గురించి తెలిసిన వాళ్ళకి అవగాహన ఏంటి అంటే మీరు ఎప్పుడు పుట్టినా అదే నెలలో పుడతారు. చెప్పింది అర్థమైందా? అంటే ఇప్పుడు డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళని రమ్మంత కారణం ఏంటి అంటే ఈ జీవాత్మలు ఇప్పుడే కాదు, కిందటి జన్మలలో వాళ్ళు ఎప్పుడు పుట్టినా ఏ నెలలో పుట్టింటారు, వాళ్ళు డిసెంబర్ నెలలోనే పుట్టింటారు. తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలోనే పుడతారు వాళ్ళు ఫ్యూచర్ బర్త్స్ లో కూడా. అందుకు ఈ జన్మదిన సంస్కారంలో ఆ నెలలో పుట్టిన వాళ్ళని రమ్మంటాన ఉద్దేశం అది. కేవలం మీరు ఈ ఇక్కడ పుట్టటమే కాదు, ఈ జన్మలోనే మీరు ఇదివరకటి జన్మలో కూడా మళ్ళీ మీ చదువు పూర్తయ్యాక, అంటే మానవ జీవితం పూర్తయ్యాక ఏదో ఒక చరిమ జన్మ ఉంటుంది కదా, లాస్ట్ బర్త్, దీని తర్వాత ఇంకా ముక్తి పొందిపోతారు. అప్పుడు కూడా ఏ నెలలో పుడతారు మీరు? డిసెంబర్ నెలలోనే పుడతారు. నవంబర్ నెలలోనే పుడతారు. అంచేత మీకు లాజిక్ కరెక్ట్గా అర్థమైంది. మీరు డిసెంబర్ నెలలో పుట్టారు అని అర్థమైపోయింది కదా. మీరు ఏ నెలలో పుడతారు? నవంబర్ నెలలోనే పుడతారు. కనుక ఈ నెలలో ఈ సంస్కారం మనం చేసుకుంటాం. అర్థమైంది కదా? ఇది మొదట గుర్తుంచుకోండి. ఈ జన్మదిన సంస్కారంలో మనము 12 విశేషమైనటువంటి లక్షణాలు ప్రోధి చేసుకోవాలి అన్నది గుర్తు చేసుకుంటాం. 12 మానవ జీవితంలో ఎవడు ఏ జన్మ ఎత్తినా, వాడు పొలిటీషియన్ అయినా, స్మగ్లర్ అయినా, అవతారమూర్తి అయినా, పరమ గురువు అయినా, వాడు మానవ శరీరంలో ఉన్నాడు అంటే వాళ్ళ లక్ష్యం ఏమిటి అంటే 12 గుణాలు ఉండాలి వాళ్లలో. ఆ 12 గుణాలు ప్రతి సంవత్సరము నేర్చుకుంటూ ఉంటాడు. అంటే సంవత్సరానికి మనకి 12 నెలలు ఉంటాయి. 12 నెలలు ఎందుకుంటాయంటే సంవత్సరాది నుంచి మళ్లీ సంవత్సరాది వరకు మీరు నిరంతరం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆ 12 గుణాలు మీలో వచ్చాయా లేదా. ఆ సంస్కారం మనం మర్చిపోయాం. అసలు మనలో గుణాలు ఉన్నాయో లేవో కూడా మనం మర్చిపోయాం. అసలు మనకేం గుణాలు ఉన్నాయో కూడా మనకి తెలియదు. దానికి ఈ జన్మదిన సంస్కారం అన్నాడు. ఆ 12 గుణాలను మనం మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకున్న తర్వాత మనం ఈ జన్మదిన సంస్కారాన్ని ఇంకా లోతుగా వెళ్ళినప్పుడు నవంబర్లో పుట్టినటువంటి వాళ్ళు ఆ 12 లక్షణాలలో ఏ తేడా చూపించుకోవాలి, డిసెంబర్లో పుట్టిన వాళ్ళు ఏ తేడా చూపించుకోవాలి, అలాగే మొత్తం మీద 12 నెలలకి 12 × 12 144 గుణాలతో ఓ విచిత్రమైనటువంటి దేశం ఆవిర్భవిస్తుంది భారతదేశం. దాన్ని గుర్తుంచుకుని జన్మదిన సంస్కారం చేసుకుంటున్న వాళ్లే కాదు, అందరూ కూడా ఈ గుణాల గురించి ఆలోచించుకోండి. మొట్టమొదటి గుణం ఏంటి అంటే పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి గుణము మనము ప్రోధి చేసుకోబోతున్నాం. పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి గుణం ఏమిటి అంటే క్షమ, సహనము. దాన్ని సాయి తత్వం అని కూడా అంటాం. సాయి చెప్పింది నిష్ఠా సబూరి అదే. అంటే సాయి మనకి నేర్పించేది ఈ రెండు గుణాలు మీలో రావాలి. ఒకటేంటి అంటే సహనం. మనం ఎలాంటి పని చేస్తున్నా ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు మనకు అడ్డు తగులుతూనే ఉంటారు. మంచి పని చేస్తున్నా, చెడు పని చేస్తున్నా. నాకు అనుమానం ఏంటంటే అసలు చెడు పని చేస్తూ ఉంటే ఎవరు అడ్డు తగులుతున్నట్టు నాకు అనిపించటంలే. మంచి పని చేయటానికి అడ్డు తగులుతున్నారు. గాయత్రి చేసుకోండి అంటే చేసుకోవద్దంటారు. మీరు ఎవరైనా సిగరెట్ కాలుస్తూ ఉంటే ఎవడైనా వచ్చి మిమ్మల్ని మీరు సిగరెట్ కాల్చకండి అంటున్నారా? తాగుడు తాగుతూ ఉంటే తాగొద్దు అని అంటున్నారా? అంటలేదుగా. కానీ మేము మంచి పని చేస్తామంటే అమ్మో చేయకండి, మంచి పని చేస్తే ప్రమాదం వస్తుంది. సిగరెట్ తాగితే, తాగుడు తాగితే, వెధవ పనులు చేస్తే ఏం ప్రమాదం లేదు. అంటే ఆ మానసిక స్థితి సవరించుకోండి. మంచి పని చేయడానికి ధైర్యం తెచ్చుకోండి, చెడు పని చేయడానికి సిగ్గుపడండి. ఆ లక్షణం మనిషికి రావాలి. మనిషి అన్నటువంటి వాడిలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటి అంటే మంచి పని చేయడానికి ధైర్యం కావాలి వాడికి, చెడు పని చేయడానికి సిగ్గు ఉండాలి. సిగ్గుపడాలి, నేను ఇంత సత్తలు చేస్తున్నాను. 1960 నేను హై స్కూల్ పరీక్షలు రాస్తున్నాను కాశీలో. నాతో పాటు పరీక్ష రాస్తున్నటువంటి ఒక స్టూడెంట్ కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. వాడు మా ఇంటి పక్కనే ఉంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు బెంగాలీలు, కలకత్తా నుంచి కాశీకి వచ్చారు వాళ్ళు ఉద్యోగం కోసం. వాళ్ళ అబ్బాయి కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. 9 నుంచి 12 పరీక్ష అయింది. 12:30కి నేను ఇంటికి వచ్చాను. 1 గంటకు మాకు తెలిసిన కబురు ఏంటంటే వాళ్ళ అబ్బాయిని తీసుకుని తల్లి తండ్రి కాశీ వదిలేసి కలకత్తా వెళ్ళిపోయారు సిగ్గుతో. ఇప్పుడు ఏదో సినిమాలో కూడా చూశాను, తండ్రి సైకిల్ మీద ఎక్కి, సినిమా పేరు నాకు గుర్తు రావటం లేదు, చిట్ అందిస్తున్నాడు చంద్రమోహన్ కదా. ఏంటి సినిమా గుర్తుంది కదా, నాకే అభ్యంతరం లేదు, సినిమా గురించి నేను మాట్లాడుతుండే. అంటే ఇప్పుడు సిగ్గుపట్టం కాదు తల్లిదండ్రులు, కాపీ కొట్టాడని ఏం చేస్తున్నారు? నిచ్చెన ఎక్కించుకోపోతే ఇంకో విధంగా ఎక్కించుకుంటూ ఉంటారు. నేను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఎంతమంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చేవారు. సంవత్సరం అంతా ఎవడో వచ్చేవాడు కాదు, బాబు మా అబ్బాయి చదువుకుంటున్నాడా, బాగా చదువుకోవటం లేదా, ఎందుకు వచ్చేవారు? ప్రాక్టికల్లో మార్కులు వేసేయండి మాస్టర్. మార్కులు వేసేయాలని నువ్వు అడగక్కర్లేదు, నేను వేసేస్తాను, నా సొమ్ము ఏం పోయింది. నేను వేసినా వేయకపోయినా వాటి తెలివితేటలు అలాగే ఉంటాయి. అంటే మానవ జీవితంలో మనం ఎంత కిందకి దిగజారిపోతున్నామో ఊహించుకోండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ కూడా మా వాడికి అర్హత ఉన్నా లేకపోయినా పాస్ చేసేయండి మీరు, ఏమవుతారు? పాస్ చేస్తే అయిపోదు, ఉన్న అర్హత అంతే ఉంటుంది. అంచేత మొట్టమొదట మనం మూలాధార చక్రం దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓర్పు. ఒకసారి చెప్తే రాకపోతే రెండోసారి నేర్చుకుంటా, మూడోసారి నేర్చుకుంటా, నాలుగోసారి నేర్చుకుంటా, కానీ నేర్చుకుంటాను తప్ప దాటి వెయ్యను. ఆ విషయాన్ని నేను నేర్చుకుని తీరుతాను అనేటటువంటి లక్షణాన్ని క్రోధి చేసుకుంటాను. రెండోది ఏంటి? సహనం అవుతే ఉంది, నిష్ట ఉండాలి. ఓర్పు ఉంటే భరిస్తూ ఉచ్చటం కాదు, ఆ పరిస్థితి నుంచి బయటకు ఎలా బయటపడాలి అనేటటువంటి నిష్ట కావాలి మనకి. ఇంకా కళ్ళు మూసుకోండి, అందరూ నేర్చుకోవచ్చేది జన్మదిన సంస్కారం వాళ్ళకి ఎక్కువ, మిగతా వాళ్ళు తక్కువ. కళ్ళు మూసుకోండి, మీ మూలాధార చక్రం దగ్గర దృష్టి పెట్టుకోండి. ఓం అనండి నాతో పాటు. ఓం పృథ్వీదేవ్యై నమః. నేను నా జీవితంలో క్షమ నేర్చుకుంటాను, సహనము పెంచుకుంటాను. రెండోది స్వాధిష్టాన చక్రం దగ్గర మనసు పెట్టుకోండి. ఓం వరుణాయ నమః. వరుణ దేవత అంటే నీరు, నీరు అంటే పవిత్రత. స్నానం అది ఎందుకు చేస్తాం? శుచిగా ఉండటానికి. అంచేత నేను నా జీవితంలో పవిత్రతను పెంచుకుంటాను. చెప్పండి, నీరు చేసే రెండో పని ఏంటి? కిందకి వెళ్తుంది ఎప్పుడు, తను ఎక్కడి నుంచి ఉన్నా ఎప్పుడు దాని ప్రవాహం కింద దిశకు వెళ్తుంది. అలాగే మీరేం చేయాలి? మీకంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి సహాయం ఇవ్వాలి. అంచేత నేను నా ఛాయ శక్తుల నేను సహాయపడగలిగే వాళ్ళకి సహాయపడతాను. ఇది ప్రతిరోజు మీరు మీ జీవితంలో చూసుకుంటూ ఉండాలి. ఇచ్చినే ఇక్కడ యజ్ఞం దగ్గర సంకల్పం తీసుకున్నాక ఈ సంకల్పం ఎలాగా అంటే మీరు చూసుకోవాలి, నేను క్షమించగలిగానా లేదా, నాలో ఓర్పు పెరుగుతోందా లేదా, పవిత్రత పెరుగుతోందా లేదా, నేను ఇతరులకి సహాయపడగలుగుతున్నానా లేదా. నీటికి ఇంకో లక్షణం ఉంది, ఏదైనా విత్తనం ఉంటే ఆ విత్తనాన్ని ప్రోధి చేస్తుంది, చిన్న విత్తనాన్ని మహావృక్షంగా మార్చేస్తుంది. నీళ్లు పోయకపోతే చెట్టు పెరగదు కదా. అంచేత మనం ఏం చేయాలి? మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంలో మనుష్యులలో ఉన్నటువంటి మంచి సంస్కారాలను గమనించి ఆ మంచి సంస్కారాలను ప్రోధి చేయాలి మనం. అంచేత నిర్ణయం తీసుకోండి, ఈ రోజు నుంచి నేను నా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులలో, ముఖ్యంగా నా సంతానంలో ఉన్న మంచిని గమనించుకుని ఆ సంస్కారాలను క్రోధి చేస్తాను. మూడోది మణిపూరక చక్రం దగ్గర మనసు పెట్టుకుని ఓం అగ్ని దేవతాయై నమః. అగ్ని యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే ఎప్పుడు పైకి వెళ్తుంది. ఇంకేత నేను ఇప్పుడు కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితము గడుపుతాను. నేను గడుపుతున్నటువంటి జీవితంలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఆదర్శాన్ని మరవను. దీనికే మనం రెండు లక్షణాలుగా చెప్పుకుంటాం, ఉత్సాహము సక్రియత. ఎప్పుడు నేను ఉత్సాహంగానే ఉంటాను. అంతే తప్ప ఇవాళ నా మూడ్ బాగోలేదు మాస్టారు అనొద్దు. ఎప్పుడు కూడా మీ మూడ్ ఎలా ఉండాలి? హాయిగా ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహంగా ఉంటే సరిపోదు, సక్రియంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. అంచేత ఈ లక్షణాన్ని ప్రోధి చేసుకుంటాం. మీరు గమనించుకుంటున్నారా ఈ లక్షణాలు ఎంత ముఖ్యమైనవో మన జీవితానికి? మొట్టమొదటిది క్షమ సహనము, రెండోది ఏంటి పవిత్రత, ఇతరుల్లో మంచిని గుర్తించి దాన్ని లేవదీయటం. ఇదంతా చేయటానికి మీకేముండాలి? ఉత్సాహము సక్రియత. దాని తర్వాత అనాహత చక్రానికి రండి, పై చక్రానికి, వాయుతత్వానికి. ఓం వాయుదేవతాయై నమః. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచుతాను. ఇంకేత వాయువు ఏం చేస్తుంది? తనకి ఏముంటే మంచి గంధం వస్తే మంచి గంధాన్ని అందరికీ తీసుకెళ్ళిపోతుంది, దుర్వాసన వస్తే అది తీసుకెళ్ళిపోతుంది. అంతే తప్ప వాయువు అందు అంటే వాయువు యొక్క లక్షణం ఏంటి అంటే తన దగ్గర ఉన్నది పనిచేస్తుంది. మనం ఏది పంచాలి? మంచి గంధాన్ని మంచి జ్ఞానాన్ని పంచుదాం. ఆ న్యాయ ఆ మంచి గంధము రావాలి అంటే, సువాసనలు మనలోకి వెళ్ళాలి అంటే ముందు మనకి జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండడానికి స్వాధ్యాయం చేసుకోవాలి. అంతేత అనాహత చక్రం దగ్గర హృదయం దగ్గర మనస్సు పెట్టుకుని నేను నిరంతరము స్వాధ్యాయం చేసుకుంటాను. స్వాధ్యాయము ద్వారా పొందిన జ్ఞానాన్ని అందరికీ అందజేస్తాను. దాని తర్వాత విశుద్ధి చక్రము ఆకాశతత్వం దగ్గరికి వస్తారు. ఓం సూర్యాయ నమః. ఆకాశతత్వానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఆకాశంలో ఉన్నంత వరకు గ్రహాలన్నీ సవ్యంగా నడుస్తూ ఉంటాయి. సూర్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆకాశం పోతుంది. అది ఈ ఆకాశతత్వానికి మొదటి లక్షణం ఏంటి అంటే వాక్, మాట. అంచేత మీరు సంకల్పం తీసుకోండి, నేను వాక్ శక్తిని పెంచుకుంటాను. పెంచుకున్న వాక్ శక్తిని సదుపయోగం చేస్తాను. ఇంకాస్త పైకి మీరు ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్తారు. ఆజ్ఞాచక్రం దగ్గర గురువు ఉంటాడు. గురువుకి మనం చేయగలిగేది ఏమీ లేదు, సమర్పణ మాత్రమే చేయగలం. కనుక నేను నా గురువుకి పరిపూర్ణ సమర్పణ చేసుకుంటాను. నా జీవితాన్ని ఆయన ఆజ్ఞానుసారం మలుచుకుంటాను. ఇవి 6 × 2 = 12 లక్షణాలు. ఈ 12 లక్షణాలు ప్రతి పుట్టిన రోజు నాడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. శ్రమ ఎంత పెరిగింది, సహనం ఎంత పెరిగింది, పవిత్రత ఎంత పెరిగింది, ఇతరుల్లో ఉన్నటువంటి మంచిని నేను ఎంతమందికి అందజేయగలిగాను, జ్ఞానాన్ని పెంచుకుంటున్నానా లేదా, ఉత్సాహాన్ని పెంచుకుంటున్నానా లేదా. ఇది జన్మదిన సంస్కారంలోని మొదటి లక్షణం. ఎలా చేస్తారు అంటే జన్మదిన సంస్కారాలు మామూలుగా ఎగ్గకుండా ఇలాగే 12 ఇటుకలు పెట్టుకుని 5 దీపాలు పెట్టుకుని 5 అగరత్తులు వెలిగించుకున్న తర్వాత ఈ మంత్రాలన్నీ మనం చదువుకుని ఈ దీక్ష చేస్తాం. ఇక్కడ ఒక్కుండమా ఉన్నది, ఎన్ని కుండీలు ఉన్నాయి? 333 కుండీలు. 3 రోజులు పెట్టి వాడుతున్నాయంటే మీరు సహస్ర కుండీల దగ్గర మీ జన్మదిన సంస్కారాన్ని జరుపుకున్నారు. అంచేత నేను దీపం వెలిగించలేదు మాస్టారు, నేను వెలిగిస్తేనే ఆ దీపం అవుతుంది, పక్కవాడు వెలిగిస్తే ఆ దీపం అవ్వదు అంటే మీకు వాయుతత్వం కరెక్ట్ గా లేదనమాట. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు వెలిగించినా మనం వెలిగించినా దీపం మనకి వస్తుంది, వాళ్ళకి వస్తుంది. అంటే జన్మదిన సంస్కారం మీకు అర్థమైంది కదా. ఈ జన్మదిన సంస్కారం నాడు చాలా ముఖ్యమైనటువంటి శక్తి ఒకటి ఏంటి అంటే మహాలక్ష్మి శక్తి. పుట్టుతున్నప్పుడు బ్రహ్మశక్తి పనిచేస్తుంది, అర్థమైంది కదా. పుట్టగానే మహాలక్ష్మి శక్తి స్టార్ట్ అయిపోతుంది. ఈ మహాలక్ష్మి శక్తి ఎంతవరకు ఉంటుంది? చనిపోయే రోజు వరకు ఉంటుంది. ఇంకా శివంలో ఏ శక్తి పనిచేస్తుంది? లయకారకుడైనటువంటి శివతత్వం పనిచేస్తుంది. అంచేత మనం పుట్టిన దగ్గర నుంచి శివది రోజు వరకు మధ్యన పనిచేసేది ఏంటి? మహాలక్ష్మి శక్తి. ఈ మహాలక్ష్మి శక్తి విద్యారణ్య స్వాముల వారు ఒక విశేషమైనటువంటి సాంప్రదాయాన్ని మీకు అందజేశారు. అది మీలో చాలా మందికి తెలుసు కదా. మీలో మహాలక్ష్మి సాధన చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. సో అది ఒక సాంప్రదాయం. ఇంకొక సాంప్రదాయం ఏంటి అంటే సాయి సాంప్రదాయానికి చెందినటువంటి, భాగవత సాంప్రదాయానికి చెందినటువంటి మహాలక్ష్మి సాధన ఒకటి ఉన్నది. అది ఒక 5 రోజుల కిందట హైదరాబాద్ లో నేను ఈ మహాలక్ష్మి సాధన చేయిస్తున్నప్పుడు ఒక ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణ ఎప్పుడైతే కలిగిందో దానికి కావలసినటువంటి ఆ మహాలక్ష్మి సాధన విధి విధానాన్ని నేను డెవలప్ చేశాక సాయి యొక్క ప్రేరణతో అది నాకు అందజేయబడింది. కనుక దాన్ని ఎక్కడ ఓపెన్ చేయాలి? ఎక్కడ ఓపెన్ చేయాలి? అంచేత నేనేమనుకున్నాను అంటే మన శిర్డీ వెళ్లాల్సిందే. శిర్డి సాయి దగ్గర ఆయన పాదాల దగ్గర విధి విధానాన్ని పెట్టి సరే మందరికి అందజేద్దాం అనుకున్నాం. కానీ గురువులలో ఉన్నటువంటి ఒక చాలా మంచి లక్షణం ఏంటి అంటే, వాళ్ళు పోస్ట్ పోన్ చేయరేది, ఏం చేస్తారు వాళ్ళు ప్రీపోన్ చేస్తారు. పోస్ట్ పోన్ చేసేటటువంటి అతి మంచి లక్షణం మనకుంది, ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి. గురువులకి ఏంటంటే అంత ప్రీపోన్ చేస్తారు కనుక ఆ మహాలక్ష్మి సాధన యొక్క రూపకల్పన ఫోటో ఇక్కడ నేను ఆవిష్కరిస్తున్నాను. ఇది ఓం సాయి మహాలక్ష్మి నాథాయ నమః. వెనకాతల సాయి ఉన్నాడు, ఎదురుకుండా సరే మహాలక్ష్మీదేవి ఉంది, దానిపైన శంఖం చక్రం గదా పద్మం. పద్మం మీద ఆవిడ నుంచునుంది, రెండు పద్మాలు ఆవిడ చేతిలో ఉన్నాయి, అంటే మూడు పద్మాలు ఉన్నాయి అక్కడ. అది కాకుండా కిందన గద ఉంది. శంఖం చక్రం గదా పద్మం, ఇది ఎవరికి సంకేతాలు? విష్ణువుకి సంకేతం. అంచేత ఇది సాయి మహాలక్ష్మి అనుకోండి మీరు, అంటే నా దృష్టిలో సాయికి విష్ణువుకి తేడా లేదు కనుక. లేదండి, మేము విష్ణు మహాలక్ష్మి అనుకుంటాము, తప్పేమీ లేదు, అర్థమైంది కదా. అంచేత ఈ సాయి మహాలక్ష్మి సాధన, ఇదివరకు మీరు చేస్తున్న విద్యారణ్య మహాలక్ష్మి సాధన లాగే ఉంటుంది. కేవలం తేడా ఏంటంటే కొన్ని సంపుటీకరణ మంత్రాలు మారుతాయి, కానీ మహాలక్ష్మి మంత్రం మారదు. మహాలక్ష్మి మంత్రం మీకు తెలుసు కదా, అదేంటని, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. అంటే ఇవాళ జన్మదినం చేసుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క కానుక మనకి, ప్రపంచానికి, మానవ జాతికి వాళ్ళు అందజేసేది ఏంటి అంటే సాయి మహాలక్ష్మి సాధన. చూసుకోండి మీ యొక్క పుట్టినరోజు ఎంతమందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో. అన్నిటికంటే చాలా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి, మహాలక్ష్మి సాధనలో ప్రాముఖ్యత దేనికి వెళ్తుంది అంటే భాగవత విద్యకి వెళ్తుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒక పాయింట్ ఇక్కడ. భాగవతంలో 8వ స్కందము మహాలక్ష్మి సాధనకి సంబంధించినటువంటి స్కందము. ఈ మహాలక్ష్మి సాధన యొక్క అక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పురాకృత దుష్ప్రారంభ వినాశన, దుస్వప్న వినాశన. గజేంద్ర మోక్షం అని అక్కడ ఒక సంఘటన వస్తుంది. ఈ గజేంద్ర మోక్షంలో ఏం జరుగుతుంది అంటే ఆ నీళ్ళల్లోకి ఆ మొసలి లాగిస్తూ ఉంటుంది ఏనుగుని, భీష్యం భీష్యం అని ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. సినిమాల్లో చూపిస్తే ఎలా ఉంటుందో మ్యూజిక్ ఊహించుకోగలరు కదా, నీళ్ళల్లోకి లాగిస్తూ ఉంటే చప్పుడు ఎలా వస్తుంది తెలియదు నాకు, మ్యూజిక్ అది మీరు ఊహించుకోగలరు కదా. ఈ లోపల ఏనుగు ఏం చేస్తూ ఉంటుంది, బయటకు లాగుతూ ఉంటుంది, మొసలు బయటకు వస్తూ ఉంటుంది, మొసలు లాగేస్తూ ఉంటుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు జరిగింది కా, 1000 సంవత్సరాలు జరిగింది కా. ముఖ్యంగా గవర్నమెంట్స్, మల్టీనేషనల్ కంపెనీస్, అంటే కోట్ల మీద వ్యాపారం చేసేటటువంటి సంస్థల్లో ఏం జరుగుతుంది అంటే ఈ మధ్య మనిషి యొక్క విశ్వాస రాహిత్యం వల్ల అనేక షికాకులు వస్తున్నాయి వాళ్ళకి. అంచేత కంపెనీ అనేటటువంటి గజేంద్రుణ్ణి ఈ దుష్ప్రవృత్తులు అనేటటువంటి మొసలు ఏం చేస్తుంది, ఈ దుష్ప్రవృత్తులు మార్చలేం మనం. అప్పుడు ఆ ఏనుగు ఏం చేస్తుంది, నేనేం చేయలేను బాబు, లావు తింటేయలేదు, ధైర్యంబు విలోలమ్మయ్య, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఆ క్షణంలో ఎప్పుడైతే పరిస్థితులు మన చేయి దాటిపోతాయో, మాస్టర్ ఇంకా నేను చేయగలిగేదంతా చేసేసాను, మానవ జీవితంలో పొందగలిగేటటువంటి సహాయం నాకు రావటం లేదు అన్నప్పుడు ఇది చేసి చూడండి ఈ సాధన. ఆ సుదర్శన చక్రం మిమ్మల్ని ఎలా ఆదుకుంటుందో చూడండి. ఎప్పుడో ఎవడో గజేంద్రుణ్ణి చేస్తే మనం చదువుకుంటే లాభం ఏంటి, అది ఎందుకు చదువుకుంటాము అంటే ఆ ఫలితాలు మనకు కూడా వస్తాయి. అంచేత ఈ మహాలక్ష్మి సాధన యొక్క ప్రింట్అవుట్స్ ఇంకా రెడీ కాలేదు, కానీ ఈ ఫోటో ఒకటి ఇప్పుడు మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుని పెట్టేసుకోండి. దాని తర్వాత ఇంకొక సీడీ ఉంది మహాలక్ష్మి సాధనకి, ఇది షిరిడి సాయి యొక్క వైజ్ఞానిక ధ్యానం. అంటే షిర్డి సాయి యొక్క జీవితంలో మీరు గమనించి ఉంటారు, రకరకాల కష్టాలు ఆయన తీసేశాడు, రోగార్తుల యొక్క రోగాలు నయం చేశాడు, డబ్బు లేని వాళ్ళకి డబ్బు వచ్చింది. సాయి గురించి నేనేం చెప్పక్కర్లేదు కదా. ఆ సాయి యొక్క వైజ్ఞానిక ధ్యానమే ఇక్కడ శంఖం చక్రం కదా పద్మంగా పొందబరచబడి ఉన్నది. అంచేత ఇవి రెండూ కలిపి మీరు వింటూ ఉంటే ఆ మహాలక్ష్మి సాధన యొక్క, మహాలక్ష్మి సాధన అంటే ఏంటో అర్థమైంది కదా, నా చేతిలో ఇంకేమీ లేదు, చేతి తప్పిపోయింది, ఇంకా నేను చేయగలిగేది ఏమీ లేదు అన్నటువంటి స్థితిలో ఉన్నా కూడా మీరు ఆ కష్టాల నుంచి బయటపడతారు. ఇదంతా కూడా మీరు వేసేటటువంటి భాగవత ఆహుతుల యొక్క పరిణామం. మెల్లిమెల్లిగా 12 రకాలైనటువంటి స్కందాలలో 12 రకాలైనటువంటి సాధనలు మీకు అందజేయబడతాయి. ఈ అష్టమ స్కందము సాధన ఈ నవంబర్ నెలలో మీకు అందజేయబడుతోంది. అర్థమైంది కదా. దీనికి ఆధారంగా కమలే కమలాలే ప్రసీద ప్రసీద, కమలే కమలాలే, కమలే అంటే కమల స్వరూపిణి అయినటువంటి, పద్మస్వరూపిణి అయినటువంటి, కమలాలయే అంటే కమలములే ఆలయముగా కలిగినటువంటి. మీరు ఎప్పుడైనా చూశారా అలాంటి దేవతను? మీలో ఎవరైనా ఎప్పుడైనా చూశారా ఎలాంటి దేవతను చూడాలి మీరు? కమలమే ఆలయముగా కలిగినటువంటి దేవత చూశారు ఎప్పుడైనా? మీరు చాలా గొప్పవాళ్ళు అసలు. మీరు మీ శరీరాలే, మీ శరీరాలలో 7 కమలాలు ఉన్నాయి. ఇందాక చూసుకున్నారు కదా మూలాధార చక్రము, మణిపూర చక్రము, ఇవంతా ఏంటి కమలాలే కదా. అంతేత మీలో ఉన్నటువంటి ఆ కమలాలు, ఆ 7 కమలాలను ఎలా జాగృతం చేసుకుంటే ఏ విధమైనటువంటి శక్తులు మీలో వస్తాయి అని చెప్పాను? క్షమ, సహనము, పవిత్రత, ఇతరులకు సహాయపడతాము, ఉత్సాహము, సక్రియత. తర్వాత ఇతరులకు చెప్పటం. దాని తర్వాత స్వాధ్యాయం చేసుకుంటూ ఉంటాను, నిరంతరము జ్ఞానము తెచ్చుకుంటూ ఉంటాను. అది ఎలా చేసుకోవాలి అని తెలిపేటటువంటిది. అంటే మీ శరీరాలను ఉన్నటువంటి 7 చక్రాల జాగరణకి అవసరమయ్యేటటువంటి ఈ జగజ్జనని ఫోటో యాక్చువల్ గా మీరే. అంటే మేము మొగాళ్ళం అండి, అయితే మాకు పనికిరాదా? మీకు పనికొస్తుంది. ఎందుకంటే మీలోనూ అవే కమలాలు ఉన్నాయి, స్త్రీలోనూ కూడా అవే కమలాలు ఉన్నాయి. అంచేత వీటన్నిటికీ ఆధారం ఎవరు? యోగేశ్వరి అయినటువంటి, యోగేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు భాగవతంలో ఏం చెప్పుకుంటాడు అంటే, నేను శరీరము వదిలాను కానీ వృద్ధిగ్రహాన్ని వదలలేదు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మన అదృష్టాన్ని, దాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శ్రీకృష్ణుడు వృద్ధిగ్రహాన్ని వదిలి వెళ్ళలేదు. శ్రీకృష్ణుడు తన శరీరాన్ని మాత్రమే విడిచాడు. శ్రీకృష్ణుడు యొక్క శక్తి భాగవత రూపంలో, భాగవత మహాపురాణ రూపంలో ఈనాటికి మనకి లభిస్తూనే ఉంది. అందులోని అష్టమ స్కందంలోని సాధన ఒకటి మీకు అందజేశాను. మిగతా సాధనలంతా కూడా ఆ గురువుల రూపంలో ఈనాడు ప్రపంచంలో లభ్యమవుతున్నాయి. ఇక్కడ కిందన 3 ఉన్నాయి చూసారా, ఈ పైన ఎన్నున్నాయి? 2 ఉన్నాయి కదా. ఇక్కడ మీ గురువు ఫోటో పెట్టుకోవచ్చు. మీరు పైన మీ గురువు ఫోటో పెట్టుకుని వీళ్ళందరూ కూడా మన దారిలో వెళ్తున్నారు అనేటటువంటి సాధన ఇది. యాక్చువల్ గా నేను డిసెంబర్ 15 దత్త జయంతి నాడు అందరికీ చెప్దాం అనుకున్నా, కానీ ఇంత మంచి వాతావరణం నాకు దత్త జయంతి నాడు లభిస్తుంది అని నేను అనుకోవటంలే. ఎందుకంటే ఇక్కడ మనం ఇంతమంది కూర్చున్నాం, కానీ మీకు ఇంతమంది కూర్చున్నట్టుందా? ఇంతమందిలాగా లేదు. ఎలా ఉంది? ఒక కుటుంబంలో కూర్చున్నట్టు ఉంది. శాంతమైనటువంటి వాతావరణంలో ఉంది. కనుక డిసెంబర్ 15 ఒక విశేషమైనటువంటి శాస్త్రకుండ యజ్ఞం మొదలెట్టి భాగవతానికి సంబంధించిన 12 స్కందాలకి ప్రతిరోజు సహస్రకుండ యజ్ఞాలుగా 12 రోజుల పాటు జరిగేటటువంటి సాధనా శిబిరంలో ఈ ఫోటోలు, వీటి గురించి చెప్దాం అనుకున్నాను. కానీ మీ మంత్రశక్తి, మీ సాధనా బలము ఏం చేసింది అంటే ఆ గురువుని ఇక్కడే కిందకి దింపేసింది. మీరు ఫోటోలు అనుకుంటే ఫోటోలు, అది ఫోటోలు కాకపోతే గురువులే. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, భగవంతుడు ఫోటోలు కానీ, గురువు ఫోటోలు కానీ ఫోటోలుగా ట్రీట్ చేయకండి. ఫోటోలుగా ట్రీట్ చేస్తే ఏముండదు, అవి అవే, ఆ రూపాలే మీ దగ్గరికి వస్తున్నాయి. కనుక ఈరోజు ఈ కార్తీక పూర్ణమే అనుకుందాం మనం, రెండో రోజు స్టార్ట్ అయినా ఇంకా పూర్ణమి గడియలు ఉన్నాయి కనుక, ఒక నెల ముందే నవంబర్ నెలలోనే డిసెంబర్లో జరగవలసినటువంటి క్రియా ప్రణాళిక ఓపెన్ అయిపోయింది. ఇవి కావలసినటువంటి ఉన్నాయి ఇక్కడ కావలసినటువంటి వాళ్ళు మీకు బయట ఇప్పుడు లేచి వెళ్ళిపోకండి, స్థిమితంగా తొందర పడకుండా ఎంత ఆలస్యమైనా మీకు కావలసినవి తీసుకుని వెళ్ళండి. జన్మదిన సంస్కారం అర్థమైంది కదా. ప్రతి సంవత్సరము మీరందరూ కూడా నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఒక కళ్యాణ మండపం ఏదో మాట్లాడుకుని చాలా ఆనందంగా ఇది సంస్కారాలు చేసుకోండి. క్లియర్. జన్మదిన సంస్కారం అయిపోయిన తర్వాత ఈ పుంసన సంస్కారాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకి మానవుని యొక్క పుట్టుకలో ఉన్నటువంటి చమత్కారం మనకి అర్థం కావటండి. చమత్కారం అర్థం అవుతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అతి చిన్న బిందువు తల్లి గర్భంలో జైగోట్ అంటాం మెడికల్ భాషలో, ఏదన్నా ఒక చిన్న బిందువ అంతేగా. ఆఖరికి సాధారణంగా మైక్రోస్కోప్ తో కూడా దాన్ని చూడలే మొదట్లో 9-10 రోజులు అవుతే తప్ప అది మనకి స్పష్టంగా కనిపించదు. అది ఈ ప్రపంచంలో తన ఉనికిని చూపించగలిగేటటువంటి సమర్థమైనటువంటి చేతనత్వంగా మారుతోంది మనలాగా. తల్లి గర్భంలో ఉన్నది ఇంతే కదా, అది ఎలాంటి రూపం దాలుస్తోంది. ఇది ఎంత గొప్ప పనులైనా చేయగలదు. మనం దానికి మార్గదర్శనం చేయగలిగితే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది నాకు చాలా బాధ కూడా వేస్తూ ఉంటుంది, ఎన్ని రకాలు చెప్పినా కూడా అర్థం కావటం లేదు. అందుకని నేను ఈ డిసెంబర్ నెలలోనే చాలా విషయాలు అనుకున్నాను. మీరేం చేస్తున్నారో మరి అది మీలోని గొప్పతనమో లేకపోతే నాలోని లోపమో, మీరు నా చేత చాలా విషయాలు ఒక నెల ముందే పలికించేస్తున్నారు. అంచేత ఈ విషయంలో ఏం చేయదలుచుకున్నాను అంటే, నేను 9 నెలల పాటు వీళ్ళని ఒక చోట బంధించేద్దాం అనుకుంటున్నాను. నేను కంసుడు దేవకి వసుదేవుని బంధించినట్టు కాదు, పాజిటివ్గా ఇంచేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాటిలో శిశు జననము బాధ్యత స్వీకరించబోయేటటువంటి తల్లికి ఏమి చెప్పాలో ఎలా ఉంచాలో తెలియనటువంటి ఓ విచిత్రమైనటువంటి పిచ్చి దేశంలో ఉన్నామనిపిస్తుంది నాకు. వి జస్ట్ డోంట్ నో అది ఎంత గురుతరమైనటువంటి బాధ్యత. ఒక రాముడో ఒక కృష్ణుడో ఒక అర్జునుడో ఒక హనుమంతుడో పుట్టవలసినటువంటి స్త్రీకి ఎవరు పుడుతున్నారో ఎలా పుడుతున్నారో కూడా తెలియనటువంటి ఒక బ్లైండ్ జీవితంలో జీవిస్తున్నాం మనం. ఊహించుకోండి, భారతీయులమైనటువంటి మనము ఎంత శోచనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. అది ఒక నార్మల్ ఫీచర్, అదేంటంటే చేయి కడుక్కోవటం కాళ్ళు కడుక్కోవటం లాగా ఉంది తప్ప అది ఒక విశేషమైనటువంటి బాధ్యత. ఎలాంటి బాధ్యత? ఒక అవతారమూర్తిని దింపేటటువంటి బాధ్యత, ఒక మహాపురుషుణ్ణి దింపేటటువంటి బాధ్యత, ఒక మహావీరుణ్ణి దింపేటటువంటి బాధ్యత. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. తల్లి యొక్క ఆత్మతోనే తల్లే అటువంటి శిశువుకి జననిస్తోంది. అసలు అది అర్థం అవుతోందా అని మనకి. అందుకని స్పెసిఫిక్ గా కూర్చోబెట్టి చెప్తున్నా, నా బాధ్యత మీకు అర్థం అవుతే చాలు, ప్రకృతి లాగిస్తుంది. సమస్య ఏంటంటే మీరు అందరూ ఏమంటారంటే అవుతే మమ్మల్ని ఏం చేయమంటారు మాస్టారు అని. నేను చెప్పేది మీకు అర్థం అవుతే నేనేం చెప్తున్నానంటే మీరేం చెయ్యొద్దు, మీరు చేసి కొంపలు ముంచుకుంటున్నారు. మీరేం చేయక్కర్లే, చేసేదేదో ప్రకృతి చేస్తుంది. ప్రకృతిని మనం చేయనివ్వటం లే. ప్రకృతి ఎలాగా ఆ దివ్యమైనటువంటి ఆత్మని కిందకి దింపాలో మనకి తెలియటం లే. ఇందాక గజేంద్ర మోక్షంలో నేనేం చెప్పాను, మీకు ఆర్థిక సమస్య వస్తే దాని నుంచి బయట పడలేకపోతూ ఉంటే మిమ్మల్ని ఏం చేయమన్నాను? ఏం చేయొద్దంటున్నా నేను. చేతులెత్తి దండం పెట్టండి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ బాబు, నువ్వు రక్షించు నన్ను అని అనగలిగితే రక్షిస్తాడు. నువ్వు అనవుగా నేను చేస్తానంటావు, చేయి, చేసుకోగలిగితే చేయలేవుగా. అదే లాజిక్ తో ఈ శిశు జననముకి రెడీ అవుతున్నటువంటి వాళ్ళు, అంటే ఇంకా పిల్లలు పుట్టలేదు పుట్టాలి అనుకునేటటువంటి వాళ్ళు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి నేర్చుకోవాలి. ఆ మానసిక స్థితి రావటం లేదు కనుకే ఈనాడు పిల్లలకి ఆ జాప్యం జరుగుతోంది. ఆ మైండ్ సెట్ లేదు ఎలా కావాలో.
రెండోది ఏం తప్పు జరుగుతోంది, ప్రెగ్నెన్సీ వచ్చేసాక 19 నెలలు అదొక విశేషమైనటువంటి సాధనగా జరగాలి. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆ విశేషమైనటువంటి సాధన చేసిన పిల్లలకే అవతారమూర్తులు పుట్టారు. రాముడు గురించి చదవండి, కృష్ణుడు గురించి చదవండి, బుద్ధుడు గురించి చదవండి, మహావీరుడు గురించి చదవండి, క్రైస్త గురించి చదవండి. వాళ్ళ తల్లిదండ్రులు తపస్సు చేశారు, తపస్సు చేయకుండా ఏం పుట్టలేదు వాళ్ళకి. కానీ తమాషా ఏంటో తెలుసా, ఎమర్జెన్సీలో అడ్మిషను లిస్ట్ అది ఏంటంటే మెడిసిన్లో నేను సంతకం పెట్టి లోపల అడ్మిషన్ తీసుకుందాం, కౌన్సిలింగ్ అంతా చేసి డాక్టర్ చెప్పి డాక్టర్ ఏం చేస్తాడంటే ఓకే ఇవన్నీ అడ్మిట్ చేయండి అంటాడు. ఎమర్జెన్సీలో ముందు చేసేసి ట్రీట్మెంట్ తర్వాత అడ్మిట్ చేసుకుంటారు అవునా. అలాగా మాతృమూర్తులం అవుదాం అనుకునేటటువంటి వాళ్ళు కొంచెం కష్టపడి నేర్చుకోవాలి. అయిపోయినటువంటి వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ అనమాట, ఇంకా చేసేదేముంది వచ్చేస్తున్నాడు. అంచేత అటువంటి మాతృమూర్తులకు డిసెంబర్ 15 నుంచి ఈ భాగవతంలో ఉన్నటువంటి 12 విద్యలను కూడా ద్వాదశాదిత్య విద్యలు అని పేరు పెడతారు దాన్ని. ఆ ద్వాదశాదిత్య విద్యలు కూడా నేర్పాలి అని నేను అనుకున్నటువంటిది ఇక్కడే స్టార్ట్ చేసి దాన్ని అనౌన్స్ చేస్తున్నాను. అంచేత మీలో మాతృమూర్తులు అవుదాం అనుకునేటటువంటి తల్లి తండ్రి పేరు ఇద్దరు రావాలి, ఒకళ్ళకి సరిపోదు. అప్పుడు ఎక్కువ క్లాస్ చెప్పాలని చెప్పాను కదా, ప్రెగ్నెన్సీ వచ్చేసిన వాళ్ళు 7th మంత్ వాటిలో ఉన్నవాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఇచ్చంటే వాళ్ళకి డైరెక్ట్ కోర్స్, డైరెక్ట్ అడ్మిషన్ అనమాట, వాళ్ళకి ట్రైనింగ్ అది ఏం లేదు. అది ఒకటి. డిసెంబర్ 15 నుంచి నేను డేట్ అనౌన్స్ చేసి ఉన్నాను నేను ఆల్రెడీ. కానీ డిసెంబర్ 15 నుంచి ఏం చేయబోతున్నానో పాపం మా వాళ్ళకి తెలియదు, ఇప్పుడే వింటున్నారు అనుకుంటున్నాను నేను ఏదో చేసిపోతున్నానని. అక్కడ ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ వాళ్లతో సంబంధం వచ్చింది. అంచేత దాని గురించి జరిగేటటువంటి ఆ విశేషమైనటువంటి మాతృ ప్రేరణ శిబిరము అని దాని పేరు. మాతృ ప్రేరణ శిబిరము అంటే అర్థమైంది కదా, తల్లి ఎటువంటి శిశువుని జన్మనించాలి అనేటటువంటి ప్రేరణ కలిగజేసేటటువంటి ఒక శిబిరము 12 రోజుల పాటు మినిమం జరుగుతుంది. దాని తర్వాత వీలైతే 1 నెల వరకు జరుగుతుంది. అది ఇంకా నేనేం ఆలోచించలేదు. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా కార్యకర్తల వెంటబడండి. కానీ ఇక్కడ కూడా నేను ఋషి ప్రభాకర్ జీకి నా కృతజ్ఞతలు సభాముఖంగానే కాదు ఎప్పుడూ చెప్పుకుంటాను నేను. ఇంతంటే ఈ ఐడియాస్ అన్నిటికీ అసలైన ప్రేరణ ఎక్కడ అంటే ఋషి ప్రభాకర్ జీ యొక్క కార్యకలాపాలు, ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము సిద్ధ సమాధి యోగ. సిద్ధ సమాధి యోగ అంటే సమాధిలో మీరు నిరంతరం ఉండగలిగేటటువంటి యోగ అది. మరి నాకు తెలీదు, నా గురుబాయిలు అని అంటాను. ఇంకంటే ఋషి ప్రభాకర్ జీ దగ్గర ప్రేరణ పొందినటువంటి గురువులు, ఆ గురువుల దగ్గర పొందుతున్నటువంటి శిష్యులందరూ కూడా నాకు గురుబాయిలే. కానీ నాకు కొంచెం బాధ ఎక్కడేస్తుంది అంటే సమాధి స్థితిలో వాళ్ళు ఉంటున్నారా అని నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. అంటే వాళ్ళు వాళ్ళ గొప్పతనం తెలియకుండా ముసుగు వేసుకుని అలా జీవిస్తున్నారు, అందరికీ ఎక్కడ తెలిసిపోతుందో మేము సమాధిలో ఉన్నామని నాకు తెలీదు. కానీ వాళ్ళు కూడా ఆ డిసెంబర్ 15న జరిగేటటువంటి క్లాసెస్కి ఆహ్వానితులే. ఎందుకంటే సిద్ధ సమాధి యోగ క్లాసులు చేసుకున్న వాళ్ళకి అది అర్థమైనంత బాగా, ఇతరులకి అంత బాగా అర్థం కాదు. ఈ విషయాలు చెప్తూ పుంసవన సంస్కారానికి రెడీ కండి, మందు కళ్ళు మూసుకోండి. ఇందాక ఎవరు కళ్ళు మూసుకున్నారు? జన్మదిన సంస్కారం వాళ్ళు. ఏం నిర్ణయించుకున్నారు మీరు? 12 క్వాలిటీస్ నేను డెవలప్ చేసుకుంటాను. అది మిల్లిమిల్లి ఇది బీజంగానే చెప్తున్నా. ఇప్పుడు క్లాసులో బిఎస్సీలో వాటిలో జాయిన్ అయినప్పుడు మొదటి రోజు సిలబస్ ఇచ్చేస్తారు మొత్తం, తర్వాత ఏం చేయాలి అంటే నేను సిలబస్ ఇచ్చేసా. ఇప్పుడు అంతే అయిపోయింది అనుకోకండి, ప్రతిరోజు కూడా ఆ డైరెక్షన్ లో మీరు పాటుపడండి. 2 మాతృమూర్తులు కళ్ళు మూసుకోండి. దశావతారాలను గుర్తు చేసుకోండి. ఒక్కొక్క అవతారాన్ని నేను గుర్తు చేస్తూ ఉంటాను, దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. మత్స్యావతారము, కూర్మావతారము, ఈ పేర్లు మీకు తెలుసు కదా. మత్స్యావతారము అంటే మీకు ఏం గుర్తు రావాలి? చేప గుర్తు రావాలి. ఏ విధంగా అయితే చేప నీళ్ళల్లో ఉంటుందో శిశువు కూడా తల్లి గర్భంలో ఆ నీళ్ళల్లో ఉంటాడు. ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు సప్త ఋషులు ఎలా పనిచేస్తుందో ఆ కార్యక్రమాలంతా కూడా జరుగుతున్నాయనే భావన చేసుకో. మీకు తెలియాల్సిన పని లేదని చెప్పాను కదా, మత్స్యము అనుకోండి అంతే చేయాల్సిందేదో ఆ మత్స్యమే చేస్తుంది. ఆ మాట అనుకోవాలి. ఆ అవతారం యొక్క లక్షణాలు మీకు తెలిస్తే చాలు. మత్స్యావతారము, మత్స్యావతారం తర్వాత ఏంటి, కూర్మావతారం. కూర్మావతారం ఏం చేసింది, జన్ను పూసను పైకి లేపుతుంది. శిశువు యొక్క వన్ను పూస స్టార్ట్ అవటం మొదలెడుతుంది. అక్కడ ఆ చక్రాలలో మీకు ఎటువంటి శిశువు కావాలో అటువంటి శిశువుని తల్లి డెవలప్ చేసుకోవచ్చు, గ్యారంటీ ఇస్తున్నాను నేను. మూలాధార చక్రాన్ని తల్లి కనుక లేపగలిగితే శిశువులో వాడు పొలిటీషియన్ అవుతాడు. స్వాధిష్టాన చక్రాన్ని లేపగలిగితే కోటీశ్వరుడు అవుతాడు, ఎకానమిస్ట్ అవుతాడు. మణిపూరక చక్రాన్ని లేపగలిగితే సైంటిస్ట్ అవుతాడు. అనాహత చక్రాన్ని లేపగలిగితే, ఇదివరకు అయితే సినిమా ఆర్టిస్ట్ అనేవాడిని, మరి ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్ అనాలేమో, లేకపోతే టీవీ కమ్ సినిమా ఆర్టిస్ట్ అవుతాడేమో, ఏంటవుతాడు వాడు, యాక్టర్ అవుతాడు, మంచి యాక్టర్ అవుతాడు. ఒక సినిమా వచ్చి తర్వాత వాడు ఎక్కడున్నాడు అని కాకుండా, దాని తర్వాత ఇంకాస్త పైకి వెళ్తే వాడు మంచి గురువు అవుతాడు, టీచర్ అవుతాడు. విశుద్ధి చక్రం దగ్గర, ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్తే పరమావతారం అవుతాడు. అంచేత ఈ కూర్మావతారం తల్లి తన మనస్సులో ఎప్పుడైతే దాల్చుకోగలుగుతుందో, తన శిశువుకి కావలసిన స్వరూపాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా నేను డిసెంబర్ 15 తర్వాత చెప్పబోయే 12 రోజుల్లో నాతోనే వాళ్ళు ఉంటారు కనుక రాత్రి పగలు ఇది ఎలా చేయించాలో అనేది చూస్తాను నేను. కూర్మావతార ప్రక్రియ, ఈ కూర్మావతార ప్రక్రియ అంటే ఏంటన్నమాట, దేవతలు దానవుల మధ్య తెలుసు కదా కూర్మావతారం కదా. అలాగే ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది, తన పుట్టబోయే శిశువులో ఏ ప్రవృత్తులు ఉండాలి, ఏ ప్రవృత్తులు ఉండకూడదు, ఆ రెండింటినీ గమనించుకుంటుంది. కూర్మావతారం తర్వాత వరాహావతారం, మంచి రోజు డిసైడ్ చేస్తుంది అనమాట. 3వ నెలలో తల్లి అసలు బిడ్డ ఏ రోజు ఏ లగ్నంలో ఎటువంటి గ్రహస్థితిలో పుట్టాలో తల్లి నిర్ణయిస్తుంది, అప్పుడే పుడతాడు వాడు. అది మనం మర్చిపోయాం, ఆ టెక్నిక్ మర్చిపోయాం మనం. యూ కెన్ డిసైడ్ ఇట్, ఈ సిజేరియన్స్ అది ఏం ఒక్కలే చేతగాక. పూర్వకాలంలో సిజేరియన్స్ ఉండేవా ఏంటి, ఒకళ్ళకి 12 14 పిల్లలు పుట్టేవారు, హాయిగానే ఉండేవాళ్ళు వాళ్ళందరూ. వేషాలన్నీ మనం అంచేత వరాహావతారం అంటే ఏంటి, యూ డిసైడ్ ద డేట్ ఆఫ్ బర్త్. నా పిల్లవాడు ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి, వరాహావతారం తర్వాత వామనావతారం, మిల్లిమిల్లిగా తిరిగి కడుపులో ఉన్నటువంటి వాడు రూపం దాల్చుకుంటాడు, మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా అడుగులేస్తూ సంపూర్ణ మానవ శరీరాన్ని కృష్ణావతారంలో దాల్చుకుంటాడు. కృష్ణావతారం తర్వాత జరిగేటటువంటి ప్రక్రియలు పుట్టిన తర్వాత జరిగేటటువంటి ప్రక్రియలుగా కలిసి అవతారంగా చెప్పబడుతుంది. కనుక ఈ దశావతార ప్రక్రియ యాక్చువల్ గా 10 అవతారాలు కాదు. భగవంతుడు ఎన్ని అవతారాలు ఉన్నాయో మీరు 10 అవతారాలు ఉన్నాయనుకుంటున్నారా, భగవంతుడు నిజంగా ఎన్ని అవతారాలు ఎత్తాడో భగవంతుడు, కానీ దశావతారాలు అనేటటువంటిది తల్లి గర్భంలో ప్రతి శిశువు రూపంలో అజోపిస్తన్ నవ్వే ఆత్మ భూతానాం ఈశ్వరోపిసన్. ఆ ఆత్మ పుట్టుక లేనిదైనటువంటిదైనా కూడా తల్లి గర్భంలో పుట్టినట్టు వస్తుంది. కనుక ఆ 10 నెలల్లో జరిగేటటువంటి మార్పులు అన్ని కూడా క్రమక్రమంగా మనం నేర్చుకుంటాము అనేటటువంటి ఆ భావన ఇక్కడ కూర్చున్నటువంటి ఆ మాతృమూర్తులు వింటున్నారు కనుక ఖచ్చితంగా అవి శిశువుని కూడా ప్రభావితం చేస్తాయి. పుంసవన సంస్కారంలో మంత్రాల కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఏంటి అంటే వాతావరణం. ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంలో ఈ పుంసవన సంస్కారాలు తీసుకున్నటువంటి మీరు కంటే నాకు పాయింట్ ఏంటంటే, మీ పిల్లవాడి అదృష్టం మిమ్మల్ని లాక్కొచ్చిందేమో అన్న డౌట్. మీరు గొప్పవాళ్ళు ఏం కాదు, మీ పిల్లలు గొప్పవాళ్ళు కాబోతున్నారు కనుక మీరు బంధితులైపోయి వాళ్ళ పిల్లలు అల్లరి చేస్తే ఎలా వస్తారు, అలాగే వాళ్ళు అల్లరి చేసి మిమ్మల్ని లాక్కొచ్చారు. కానీ వచ్చారు కదా రాము అనుకుండా, అందుకు కూడా మీకు ధన్యవాదాలే, మీరు అదృష్టవంతులే. జై గురుదేవ్. అంటే జన్మదిన సంస్కారము పుంసవన సంస్కారము అర్థమయ్యాయి కదా. ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారు, అచ్చింత నిశ్చయమా, పిల్లల కోసం వచ్చినటువంటి వాళ్ళకి ఒకసారి రండి, ఈ అక్షింతలు తీసుకుని మీ యజ్ఞకుండం దగ్గర పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు రెండు చేతులు పట్టిమా. అలాగే యజ్ఞకుండం దగ్గరికి వెళ్తామా. జై గురుదేవ్. ఈ సంస్కారాలతో మీరు మీ పిల్లల్ని తీర్చిదిద్దాలి.
ఓకే, జాగ్రత్త అమ్మ, మెల్లిగా మెల్లిగా, తొందర వద్దు, పండి అమ్మ, కింద పడితే ఆ కింద పడిన వాళ్ళకి ఏదో వస్తుంది. ఇది నవంబర్ కాదు, 21 నవంబర్ది ఇవాళ చేసుకున్నావు, అది మార్చుకోదు. పిల్లలు ఇది పిల్లలది ఇప్పుడు ఇచ్చింది. కొబ్బరికాయ తెచ్చుకున్న వాళ్ళు ఇవ్వండి, దానికి ఏంది వచ్చేస్తారేమో, కరెక్ట్ ఇలా పెట్టుకోమ్మా. అది ఇద్దరున్నారు నీకు.